ఇక ఇప్పుడు మల్లికార్జునుడు, వృద్ధ మల్లికార్జునుడు కొడుక్కి పెళ్లి చేసేస్తే, పెళ్ళి అయితే సహజంగా పిల్లలకు కొంచెం కోపం తగ్గుతుంది, భార్య మొహం చూశాక తల్లిదండ్రుల దగ్గర లేకపోతే బాధ అనిపిస్తుంది. అందుకే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు కొంచెం అల్లరి చేస్తున్నా మంకుతనంతో ఉన్నా ముందు సంబంధం చూసి వాడు గొడవ వదిలించేసుకుందాం అనుకుంటారన్నమాట. కొడుక్కి పెళ్ళయ్యేదాక ఈ తండ్రులకు ఏమిటో ఒకటే బాధ, మా అబ్బాయికి అండి పెళ్లి సంబంధం అండి, వాడు నా మాట వినడం లేదండి, కొంచెం మీరు చెప్పండి అని నా దగ్గరకు వచ్చి తినేస్తున్నారుగా చాలామంది. అలాగే ఆయన కూడా ఈ పిల్లవాడికి పెళ్లి సంబంధం చూద్దామంటే నేను పెడితే నన్ను గుర్తుపడతాడు, అమ్మవారు వచ్చినా గుర్తుపడతాడు, ఇంకొకటే మార్గం అనుకుని పాతాళలోకంలో ఆదిశేషుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ ఆదిశేషుడు కొడుకు పేరు కుముదుడు. ఈ కుముదుడికి ఒక కూతురు ఉంది, ఆ కూతురు పేరు వల్లి. ఈ కుముదుడు తన కూతురు వల్లిని తన భక్తుడైన ఆటవికరాజుకి ఇచ్చాడు. ఈ శ్రీశైల అరణ్యాలు భయంకరమైన అరణ్యాలు, అవన్నీ పర్వతారణ్యాలు. ఆ అరణ్యాలలో భిల్లులకి ఒక నాయకుడు ఉండేవాడు, ఆటవిక నాయకుడు కోయదొర. ఆ కోయదొర ఆదిశేషుడి భక్తుడు, ఆదిశేషుణ్ణి ఆదిశేషుడు కొడుకైన కుముదుణ్ణి పూజించేవాడు. ఒకరోజున ఆదిశేషుడు, ఒరే నన్ను ఎంతో భక్తితో పూజిస్తున్నాడు ఈ ఆటవిక నాయకుడు, నా తరపున నువ్వు వెళ్ళి వాడికి వరం ఇచ్చిరా అంటే, ఈ కుముదుడు వచ్చి, నాయన నేను ఆదిశేషుడు కొడుకుని కుముదుణ్ణి, మా నాన్నగారు నీవు తన భక్తుడివని నీకు వరం ఇమ్మని పంపారు, నీకేం కావాలో కోరుకోమంటే నాకు సంతానం కావాలని కోరిక అన్నాడు ఆయన. నీ జాతకరీత్యా నీకు సంతాన యోగం లేదు, కానీ నీకోసం ఒక త్యాగం చేస్తాను, నాకు ఒక కూతురు ఉంది, నా కూతుర్ని నీకు ఇస్తాను పెంచుకో అన్నాడు ఆయన. నీ కూతురు పాము రూపంలో తిరిగితే మా వాళ్ళు హడిలిపోతారంటే, మా అమ్మాయి కామరూపం ధరించగలదు కాబట్టి ఆ అమ్మాయి పాము రూపాన్ని విడిచిపెట్టి నీ కూతురుగా నెత్తి మీద ఏకలు పెట్టుకుని కుర్రోహ కుర్రు అంటూ తిరుగుతుంది, పర్వాలేదు అన్నాడు ఆయన. వెంటనే ఆయన సంతోషంగా ఆ కుముదుడు కూతుర్ని వల్లి అనే ఆవిడ్ని బిల్ల స్త్రీగా మార్చి ఒక కోయ దొరగా పెంచుకోవడం మొదలెట్టాడు. ఈయన కోయదొర, ఆవిడ కోయ వనిత. ఈ విధంగా ఆవిడని పెంచాడు, చాలా చక్కగా పెంచాడు, ప్రేమగా పెంచాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ నాన్నగారి కంటే ఈయన్నే పెంపుడు తండ్రినే ఎక్కువ గౌరవంగా చూసేది. కామరూపం ధరించగలదు కనుక కోయ స్త్రీగానే ఉండిపోయింది. ఒకరోజున ఈ శివుడు ఒక మాయ కల్పించాడు, దాంతో కుమారస్వామి ఉన్న క్రౌంచ పర్వతం దగ్గర నుంచి ఈ వల్లి తన చెలికత్తెలతో వెళ్ళింది. అప్పటిదాకా ఈ కొండ మీద ఉన్న కుమారుడు ఒక్కసారి ఆ తేరిపార చూశాడు వల్లిని. ఏమి సౌందర్యం, తెల్లగా నిగనిగలాడిపోయేది. ఆదిశేషుడు తెలుపు, ఆయన కొడుకు తెలుపు, ఈవిడ తెలుపు. మల్లీ పువ్వు ఎలా ఉంటుందో ఆ మల్లె పువ్వులో ఉండేది ఆవిడ. ఇంకేముంది అంటే ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు అప్పటివి అన్నమాట. కుమారస్వామి అంతటి వాడు కూడా ఒక్క క్షణం ఆవిడ చూడగానే మతిపోయి, కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా, ఓ కళ్యాణి ఓ శుభప్రదమైన దాన, నువ్వెవరివి, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా లేక ఎవరివి, నిన్ను చూస్తే ఆకారం భిల్ల స్త్రీ, కళ్ళు చూస్తే రెప్పపాటు లేదు, దేవతలకి ఇలా రెప్పపాటు ఉండదు కాబట్టి వాళ్ళని అనిమిషులు అంటాం, మానవులకు అస్తమాటు రెప్పలా పడుతుంది, ఈ రెప్పపడడం చాలా అదృష్టం. కొన్ని సందర్భాల్లో హాయిగా కళ్ళతోడు పెట్టుకుని ఈ కళ్ళు మూసేసుకుంటే అవతలోడి తెలియదు అండి, ఇద్దరు ఉత్తరాడో పురాణం వింటున్నాడు. అందువల్ల ఈ రెప్పపాటు లేకపోవటం వల్ల వాళ్ళు నిద్రయ్యారో లేదో తెలుస్తుంది మనకి. నీవు దేవతా స్త్రీ రూపంతో ఉంటున్నావు, అలాగని రూపం చూస్తే మానవ స్త్రీలా ఉన్నావు, ఎవరివి నీవంటే ఆవిడ సిగ్గుపడింది. కళ్యాణి నిజం చెప్పవా అన్నాడు, నేను కుముదుడి కూతుర్ని, ఆటవిక నాయకుడు నన్ను పెంచుకుంటున్నాడు, ఆయనే మా నాన్నగారు అంది, సుందరి నన్ను పెళ్లి చేసుకోవా అన్నాడు. అబ్బో ఎంత అందంగా ఉన్నా నువ్వు, అంటే ఇష్టపడింది అనమాట, నువ్వు ఎంత అందంగా ఉన్నా నాకు మనస్సులో నిన్ను వరించాలని ఉన్నా పెద్దల అనుజ్ఞ లేకుండా పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రులు అనుజ్ఞ తీసుకోవాలి, మా నాన్నగారిని అడుగు అన్నది. వెంటనే ఈయన పరుగు పరుగున ఆటవిక నాయకుడి దగ్గరికి వెళ్ళాడు. పిల్ల కోసం తనలో ఉన్న అన్నీ విడిచిపెట్టి, దేవత్వం విడిచిపెట్టి, ఆటవిక రాజా నీ కుమార్తె వల్లి నన్ను ఆకర్షించింది, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవని అడిగితే ఆయన చిరునవ్వు, నాకేం అభ్యంతరం, కానీ మాకు ఒక నియమం ఉంది. ఏమిటన్నాడు ఆయన, మా ఆటవికులకి తప్ప ఎవరికి పెడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేయం, నువ్వు చూస్తే శివపుత్రుడివి,
అందంగా ఇలా ఉంటే కుదరదు. నువ్వు కూడా మాలాగే జింక చర్మాలు కట్టుకుని, నెత్తిమీద ఏకలు పెట్టుకుని, కోయివాళ్ళలాగే చేతిలో ఈటే బాణాలు పట్టుకుని, మేము అప్పుడప్పుడు కుర్రోహ కుర్రోహను అరుస్తూ తిరిగినట్టు తిరిగితే మా జాతిలో కలిసిపోతే పెళ్లి చేస్తాను. చెట్టు లెక్క గలవా, వనరహరి పుట్ట లెక్క గలవా అని మా అమ్మాయితో చెట్టు పుట్ట ఎక్కి గంతులేసి పాటలు పాడాలి. ఇష్టమైన అంటే, అయ్యా మీ అమ్మాయి కోసం ఏదైనా చేస్తానండి. పెళ్ళిళ్ళల్లో శాఖాంతర వివాహం, కులాంతర వివాహం కాదు మతాంతర వివాహానికి కూడా సిద్ధం అన్నాడు ఆయన. నిజంగా ఇది మరి ఆయన దేవమతం, ఇది భిల్ల మతం, తప్పక పెళ్లి చేసుకుంటానంటే అయితే నాకు ఇష్టమే, మా అమ్మాయిని అడగాలి కదండి. నాకు ఇష్టమైన మా అమ్మాయిని కూడా ఒక మాట అడిగి ఒప్పించి పెళ్లి చేయటం ధర్మం అని కూతుర్ని పిలిచి, అమ్మాయి వల్లి ఇతను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, ఇష్టమేనా అంటే నాకు కూడా ఒక నియమం ఉంది నాన్న అంది. ఇది ఎక్కడ గొడవ రా బాబు, ఇన్ని చిక్కులు నాకు. మీ నాన్నగారి కోసం కోయివాణ్ణి అయిపోతానన్నాను, నీకేం కోరిక ఉందంటే మా నాన్నగారు పావు, మేము పావుల్నే పెళ్లి చేసుకుంటాం, నువ్వు పావు రూపం ధరిస్తే నేను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మళ్ళీ ఈయన బుర్రగొక్కున్నాడు, మీ నాన్నగారి కోరిక ప్రకారం బోయివాడిగా ఉండాలా, నీ మాట ప్రకారం పావుగా ఉండాలా అంటే పెళ్లి సమయంలో మా నాన్నగారి కోరిక ప్రకారం బోయివాడి వేషంలో ఉండు, ఒత్తప్పుడు మనిద్దరం పావుల కింద జంట పావుల కింద తిరుగుదాం. అంచేత నా కోసం పావు రూపం ధరించు, సర్పరూపం ధరించరగానే టిక్ నేను సర్పరూపం ధరించాడు. అదన్నమాట కుమారస్వామి సర్పరూపం ధరించడానికి గల కారణం, సుబ్రహ్మణ్య స్వామి అవతార కథ ఇది. ఈ విధంగా సర్పం అయ్యాడు. కాబోయే భార్య కోసం, మామగారి కోసం. తదనంతరం శుభముహూర్తంలో వల్లికి ఈయనకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. పెళ్లి జరగాలంటే మాకు ఇంకో నియమం ఉందన్నాడు మళ్ళీ కోయధర. మాయదారు కూడా నిజానికి అల్లుళ్ళు కట్నాలు అడుగుతారు, నెత్తి మీద కత్తి పెట్టి మరీ అడుగుతారు. నువ్వేమో నువ్వు అడుగుతున్నావు ఎదురు కట్నం. ఇప్పటికే రెండు వరాలు ఇచ్చాను, ఇంకేం కావాలంటే తల్లిదండ్రులు లేని పిల్లవాడికి మా అమ్మాయిని ఇవ్వకూడదు, అత్తామామలు లేని ఇంటికి పంపించం, మీ అమ్మా నాన్నని పిలిపించన్నాడు. ఇది శివమాయ. ఇప్పుడు అర్థమైంది కదా, వెంటనే ఇంక తప్పదు కదా నారద మహర్షి అన్నాడు. వెంటనే నారదుడు వచ్చేశాడు. నారద, ఆనాడు మా తల్లిదండ్రులు విడదీయడానికి నువ్వు మూలకారకుడివి, ఇప్పుడు మళ్ళీ నువ్వు కలపకపోతే మా దంపతులం విడిపోయేటట్టున్నాం, పెళ్ళి ఆగిపోయేటట్టుంది, ముహూర్తం దగ్గరకు వచ్చింది, మా అమ్మని నాన్నని తీసుకురా అంటే నేను కైలాసానికి వెళ్ళి తీసుకురా అక్కర్లేదు, ఇక్కడే ఉన్నారు చూడన్నట్ట. అయ్యి బాబోయ్ నాకు తెలియకుండా ఇక్కడే ఉన్నారు. అవును ఆయన, ఆ ముసలాయన రోజు నిన్ను చూస్తున్నాడే, ఆయనే మీ నాన్న. అదిగా ఆ ముసలాయన పైన జమ్మంటూ తుమ్మెద రూపంలో గుళ్ళు అంటూ ఒక ప్రాంతంలో ఉండి రోజు రాత్రి పగలు వచ్చి నీ చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నావుడు మీ అమ్మను కానీ, అమ్మా నాన్న మీకు ఎంత ప్రేమ, వచ్చేయండి ఇంకెందుకు ఆ రూపం విడిచిపెట్టేయండి అన్నాడు. వెంటనే ఈశ్వరుడు ఆ ముసలివాడు రూపం విడిచిపెట్టి శివరూపం ధరించేశాడు. అమ్మవారు కూడా ధగద్ధగాయమాన శరీరంతో మంచి అద్భుతమైన గౌరవర్ణంతో గౌరీదేవి పక్కకు వచ్చేసింది. తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాడు. వివాహం మహావైభవంగా జరిగింది. ఈ పెళ్లి పందిరిలోనే ఆటవికరాజు గారు, అయ్యా పరమేశ్వర నాకు చిన్న కోరిక, ఈ పెళ్లి పందిట్లో నువ్వు లింగరూపంలో కలియుగాంతం వరకు మానవుల్ని అనుగ్రహించన్నాడు. టక్కున ఆయన సూక్ష్మమైన ఒక లింగరూపం ధరించాడు. అందుకే చిన్న లింగం కింద ఉంటుంది, అందుకే శ్రీశైల మల్లికార్జున లింగం. సూక్ష్మలింగరూపం ధరించి, ఇది మామూలు లింగం కాదు, నా శరీరమే ఈ లింగం, అంటే స్వయంభూ లింగం, జ్యోతిస్సు నాలో ఉన్న వెలుతురు, నా కాంతి దీంట్లో కొంత అంశ నింపుతున్నాను అని, దానిలో ఈ రెండవ జ్యోతిర్లింగంలో కూడా తన జ్యోతిస్సుని, తన కాంతిని, తన అద్భుతమైన శివమాయని నింపాడు. ఈ విధంగా రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున లింగం ఏర్పడింది. కానీ అక్కడ ఒక నియమం చెప్పాడు ఆయన, పెళ్లి పందిరిలో నేను లింగరూపం ధరించాను, కానీ ఇంతకు ముందే ముసలాడి రూపంలో మా అబ్బాయి కోసం వచ్చాను, అందరూ ముందు వృద్ధ మల్లికార్జునుడిని చూచిన తర్వాతే నా లింగ దర్శనం చేస్తేనే వాడికి ఫలితం. వృద్ధ మల్లికార్జునుడిని చూడకుండా శ్రీశైలం నుంచి వెళ్ళిన వాడికి శ్రీశైల యాత్రా ఫలితం లభించదని చెప్పాడు. అందుకని వృద్ధ మల్లికార్జునుడిని చూడాలి. ఎటువంటి దివ్యస్థలం అండి అది, అసలు ఆ అడవులను చూస్తూ ఉంటేనే ప్రశాంతత. అందులో నాకు అది గురుస్థానం అని చెప్పారుగా మీకు. నాకు ఆ క్షేత్రానికి వెళ్ళానంటే శరీరం గగుర్పాటుకు గురవుతుంది. నా 8 ఏళ్ల వయసులో మీకు ఎన్నో పర్యాయాలు చెప్పిన కథ కాబట్టి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. అక్కడే శివ సాక్షాత్కారం పొందాను, ఆ పరమేశ్వర అనుగ్రహంతో పౌరాణికుణ్ణి అయ్యాను. ఎన్ని విశేషాలండి, ఎంతమంది యుగ యుగాలుగా ఆ ప్రదేశాన్ని చూశారు. ఎప్పుడో కృతయుగం నాడు కలిసిన స్వామివారు
ఈనాటి వరకు జనుల్ని నిరంతరం తన దర్శన భాగ్యంతో అనుగ్రహిస్తూనే ఉన్నాడు. త్రేతాయుగంలో రాముడు వనవాసం చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాడు. ఇప్పటికి కూడా అక్కడ రాముడు వృద్ధమల్లికార్జునుడికి పక్కనే రామప్రతిష్ఠిత లింగం ఉంటుంది. సీతాదేవి, లక్ష్మణుడు, రాముడు వనవాసంలో పంచవటికి వెడుతూ వెడుతూ అక్కడికి వచ్చి శివలింగ ప్రతిష్ఠ చేసి పూజించారు. అంటే స్వామి దర్శనానంతరం వాళ్ళు కూడా లింగాన్ని పూజించారు. పూజలు చేసే ఆర్తి తీర శ్రీరాముడి తావునను పాండునందనులు హరుని సేవల ఆర్తి నివాసిది ద్వాపరను. తదనంతరం ద్వాపర యుగంలో వనవాసం చేసి మొత్తం అడవులన్నీ తిరుగుతూ కామ్యకవనం, ద్వైతవనం ఇవన్నీ దాటుకుంటూ శ్రీశైలారణ్యాలకు వచ్చారు పాండవులు. వాళ్ళు కూడా ద్రౌపది తన పేరు మీదుగా ద్రౌపదీశ్వరలింగం, సహదేవుడి పేరు మీదుగా సహదేవేశ్వరలింగం, నకులేశ్వరలింగం, అర్జునేశ్వరలింగం, భీమేశ్వరలింగం, ధర్మరాజేశ్వరలింగం అందరూ ప్రతిష్ఠించారు అక్కడ. ఆ లింగాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు పాండవులు కూడా పూజించారు, ఆర్తి తొలగింది, ధర్మయుద్ధంలో విజయం పొందారు. అసలు పుణ్యం అక్కడ జ్యోతిర్లింగంలో ఉంటుంది, దాన్ని చూడడంతో ధన్యత మానవుడికి తప్పక వస్తుందన్నమాట. ఇది కాకుండా ఇంకా కలియుగంలో భక్తులు చెప్పేక్కర్లేదు. ఒకరా ఇద్దరా అశేషంగా కలియుగంలో భక్తులు, అందులో అక్క మహాదేవి, బసవేశ్వరుడు, వీరశైవ మత స్థాపకులు వీళ్ళంతా. ఇప్పటికి కూడా కర్ణాటకలో వీరశైవ మతం విజృంభణంగానే ఉంటుంది. పూర్వకాలంలో నేటికి 2000 సంవత్సరాల నుంచి 1100 మధ్యలో, అంటే 11వ శతాబ్దం నుంచి 0 శతాబ్దం వరకు కూడా మధ్యలో మహానుభావులైన భక్తులు పుట్టేశారు. అందులో బసవేశ్వరుడు అనేవాడు వీరశైవ మతం స్థాపించాడు. శివుడు అడిగితే ప్రాణం ఇచ్చేసేవారు వాడు. శివుడి కోసం నాలుకలు కోసుకుని అర్పణ చేసేవారు, తలలు తెగ్గొట్టుకునేవారు, బుగ్గల్లోంచి సోలాలు గుచ్చుకునేవారు, పెద్ద మంటలు అగ్నిగుండాలు పెట్టి అందులో దూకేవారు. ఏమయ్యేవు కదటి వాళ్ళకి, అది వాళ్ళ భక్తి అంటే అనమాట.
జగమే మాయని తలచి పరశివుడే సత్యమని తెలిసి వరమే కోరి సన్నిధి చేరి ఇక్కడనే లింగైక్యమందెను అక్క మహాదేవి. హేమరెడ్డి కుల పావని పరమ పావని మల్లమ్మ లింగైక్యమందినది చటనే ఈ గిరినే. సిద్ధరామ యోగి తన్ను తెల్లసినది తావునే. అల్లమేశ ప్రభువు తన్ను తెల్లసినది చోటనే. ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది తావునే. అంబకరుణ కరవాలముగా తనకు అఖండ విజయముగా ఛత్రపతి శివాజీ వరమందినదిచ్చటనే. భ్రమరాంబమ అక్క మా బావ మల్లమ్మ అని ఎరుకగా వచ్చే ఆ చెట్టి తల్లి తనవారి కోసమని అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకింది. ఆహా ఆదుకొన్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమర మల్లీసులు, భ్రమరాంబ మల్లీసులు.
మొత్తం క్షేత్రకథంతా మనకి బసవేశ్వరాదుల ద్వారా తెలుస్తుంది. మహానుభావులు ఎంతోమంది ఆ కాలంలో దర్శించారు. కవులంతా కావ్యాల రూపంలో రాశారు. పూర్వం మహాదేవి అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కర్ణాటక దేశం నుంచి రోజు శ్రీశైలానికి వచ్చేసి పూజ చేసేది. పుట్టుకతో వైరాగ్యం పొంది పుట్టినప్పుడు బట్టలేదు, మధ్యలో బట్ట కడతాం, చచ్చేటప్పుడు బట్ట ఉండదు, ఈ శరీరం మీద వ్యామోహం త్యజిస్తున్నానని బట్టలు విడిచిపెట్టి దిగంబరంగా తిరిగేది. చిత్రం ఏంటో తెలుసా, ఆ దిగంబర సన్యాసినికి ఈశ్వరుడు ఒక గొప్ప అనుగ్రహం ఇచ్చాడు. పెద్ద జుట్టు ఇచ్చాట ఆవిడికి. ఆవిడ నడుస్తూ ఉంటే ఈ జుట్టు మొత్తం శరీరం చుట్టూ ఒక బుట్టలాగా కవచంగా ఉండేది. అంటే కేవలం తన జుట్టుతో
కేశ పాశములతో శరీరానికి అప్పుకుంది, ఒక్క గుడ్డ ముక్క లేకుండా. ఆ దిగంబర సన్యాసిని అక్క మహాదేవి రోజు శివుణ్ణి పూజిస్తూ ఉంటే ఆశ్చర్యపోయేవారు. ఎంత గాలి వేసినా, ఎంత తుఫాను వచ్చినా ఆవిడ వెంట్రుకలు చుట్టూ అలాగే ఉండేటి, ఒక గంప కోడి చుట్టూ బోర్లించినట్టుగా ఆవిడ మానరక్షణకి. ఆ తల్లిని ఇప్పుడు కూడా గుళ్ళో మీరు చూడొచ్చు. ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు చూడండి, ఈ పక్కనే అక్క మహాదేవి ఉంటుంది చిన్న విగ్రహంలో. ఇంకా అల్లమేశ్వరుడు అనే రాజుగారు అక్కడ శివుణ్ణి పూజించి రాజ్యం ఆయనకి సమర్పించి ఆయనలో కలిసిపోయాడు. సిద్ధరామయోగి అని ఒక ఆయన ఉండేవాడు, పరశువేది అనే విద్య ఉండేది. ఆయన ఒక గొప్ప మంత్రం చదివి పసరు పూస్తే రాళ్ళు బంగారం అయ్యేవి. ఆయన కూడా శివుణ్ణి పూజించి బంగారం సృష్టించి ఆయనకే సమర్పించి ఆయనలో కలిసిపోయాడు. ఇంకా ఆదిశంకరుడు, అంతపూర్వం ఆయనకు కూడా ద్వైత భావన ఉండేది. ఒక్కసారి శ్రీశైలం వచ్చాడు, ఇష్టకామేశ్వరుని చూచాడు, శివుణ్ణి చూచాడు. ఆ దెబ్బతో జీవాత్మ పరమాత్మ ఒకటే, శివకేశవులిద్దరికీ భేదం లేదు అని లోకంలో చాటాడు. అందుకే ఆదిశంకరుల ద్వైత భావన తొలగినది ఇచ్చటని సౌందర్యలహరి అక్కడే రాశాడు. సౌందర్యలహరిని ఆదిశంకరాచార్యుల వారు పాలధార పంచధార అనే స్థలంలో రాశాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన్ని చూసినట్టే, అక్కడ ఏకాంతంగా కూర్చుని అద్భుతం. కిందకి దిగుతున్నప్పుడు మీరు చూశారుగా నాతో వచ్చినప్పుడు ఎంత అగాధం, లోయలో ఉంటుంది, పులులు సింహాలతో భీకరమైన ఆ ప్రాంతంలో కూర్చుని ఎలా తపస్సు చేశాడంటే ఆ రోజుల్లో, అదే ఆయన గొప్పతనం అంటే. ఆయన శంకర, శంకర సాక్షాత్ శివుడే ఆయన. ఇది కాకుండా శివాజీ అమ్మవారిని భ్రమరాంబాదేవిని పూజిస్తే ఆవిడ కత్తిచ్చింది. శివాజీ లేకపోతే కాశీ లేదు మనకి. ఇవన్నీ ఒక మహా అద్భుతమైన మరొక మహిమ. బిజ్జలుడు పరిపాలించే కాలంలో, బసవేశ్వరుడు వీరశైవ మత స్థాపన చేసిన కాలంలో కర్ణాటకలో ఒక పేద ఆవిడ ఉండేది. ఆవిడకు ఒక కూతురు పుట్టగానే భర్త చచ్చిపోయాడు. తిండి తెప్ప లేకుండా ఏదో అంట్లు తవ్వుకుంటూ, అక్కడ తవ్వుకుంటూ వాళ్ళు ఇచ్చే అన్నం తెచ్చుకుని పిల్లని పోషించేది. అక్కడ ఒక సంస్కృత మాస్టర్ ఇలాంటి వారు, ఒక ఆయన సంస్కృతం నేర్పేవాడు పిల్లలకి. ఈ పిల్లని కూడా సంస్కృతానికి పంపింది తల్లి. పాఠశాలని నెలంతా నడిపాక అప్పుడప్పుడు సంక్రాంతి సమయంలో సెలవులు ఇచ్చేవాడు. ముఖ్యంగా కర్ణాటకలో సంక్రాంతి సెలవులు తప్పక ఇవ్వాలి. ఆ రోజుల్లో శివపూజ చేస్తారంతా, అల్లుళ్ళు ఇళ్లకు వస్తారు, అక్కలు బావలు అందరూ వస్తారు. సంక్రాంతికి ఒక రోజున మేస్టర్ ఏమన్నాడు, సంస్కృతం అధ్యాపకుల వారు, అందరికీ సంక్రాంతి సెలవులు ఇచ్చేస్తున్నాను, హాయిగా ఇళ్ల దగ్గర గడపండి అనగానే, ఈ చంటి పిల్లతో కూడా చదువుకుంటున్న వాళ్ళంతా, సంక్రాంతి వస్తుంది సెలవులు వస్తాయి, మా అక్క బావ మా ఇంటికి వస్తారని కొందరు, మా అన్నయ్య వదిన వస్తారని కొందరు చెప్పుకునేవారు. మీ అందరికీ అక్కలు ఉన్నారంటే, ఓ మాకు అక్క ఉంది అని అందరూ చెప్పడం మొదలెట్టారు. మా అక్కకి పెళ్ళయింది, మా బావ ఫలానా చోట నుంచి వస్తాడు అనగానే, ఈ అమ్మాయి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మని, అమ్మ అందరికీ అక్క బావ ఉన్నారు, నాకు అక్క బావ లేరా, నాకు కూడా అక్క బావ కావాలి అందిట. ఈ పిల్ల ఒక్కతే ఆవిడ కూతురు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది అక్కనే బావని. అందుకని ఆవిడ తప్పించుకోవడానికి, నీకు ఇంకా గొప్ప అక్క బావ ఉన్నారే, భ్రమరాంబ మీ అక్క. అక్కడ శ్రీశైలంలో మల్లికార్జునుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మీ బావ అంది. ఇంక ఈవిడికి ఆనందం వచ్చేసింది, అయ్యే బాబాయ్, మరి మా అక్క బావ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మనం కర్ణాటకలో ఎందుకున్నామంటే, మీకు ఏపీ సంబంధం చూశానులేమో అప్పట్లో తప్పనిసరి అంది ఆవిడ. ఓహో అలాగా, అక్క బావని కొంచెం ఈ సంక్రాంతికి మన ఇంటికి పిలవకూడదు అమ్మంటే బోల్డ్ దూరం అమ్మా, ఇప్పుడు మనం కౌరు పెట్టిన వాళ్ళు రాలేరు, అయినా మీ బావకి బోల్డ్ పనులు అయ్యి బావ ఒకటా రెండా, సమస్త లోకాలు పరిపాలించాలి, ఇంకా మీ అక్క సంగతి చెప్పేక్కర్లా, ఆవిడ లేకపోతే అక్క లేకపోతే దిక్కే లేదు అనగానే, అక్క బావ ఇక్కడికి రావాలంటే వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నాయన్నమాట, రిటైర్ అయిపోయినా కూడా వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగానికి చేరారన్నమాట, ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి రాకపోతే మనమే వెళ్ళొచ్చు కదా అనిపించింది ఆవిడకి. వెంటనే ఒక రాత్రి మళ్ళీ అమ్మకి చెబితే వెళ్ళనివ్వదు, అందుకని అర్ధరాత్రి వేళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా గుడిసె తలుపు తీసుకుని బయలుదేరింది. ఇంత పూర్వం వాళ్ళమ్మ ఒక సలహా చెప్పింది, మీ అక్క బావ చాలా గొప్పవాళ్ళు, సకల లోకాలని పరిపాలిస్తారు, నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో అమ్మ, నువ్వేం బాధపడకు, అక్క బావ అని వాళ్ళని తలుచుకో, వాళ్ళు మీ కష్టం తొలగిస్తారు అందిట. అందుకని అమ్మాయికి ధైర్యం వచ్చి
కటిక చీకట్లో అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వచ్చింది. అది భయంకర కేకారణ్యం. ఓయ్ బావో, ఏ వేపు చూచినా సింహ సర్వశార్దూల గంధగజగవయ గండ వేరుండ జిల్లి హరిశరభగ కిటి మల్లాద్భుత కాక ఘోకమయం. అది ఏ వేపు చూచినా కాకులు, గొడ్లగోపలు, సింహాలు, పులులు, పెద్ద పెద్ద అడవి దున్నపోతులు, అడవి పందులు వీటితో అల్లకల్లోలంగా ఉండేది. అటువంటి భయంకర కేకారణ్యంలో నడుస్తున్నప్పుడు ఈ పిల్లకు ఒక్కోసారి సింహం కనపడగానే అమ్మ బాబోయని ప్రాణం పోయినట్టు అయిపోయి అక్కవోయ్ బాబోయ్ అనేదిట చిత్రం. ఆ మాట అండంతో పోనీ మల్లికార్జున అందా, ఓం నమశివాయ అందా, శివ అందా, కేవలం అక్కా బావ. అక్కా బావ మల్లికార్జునుడు, భ్రమరాంబ అని మాత్రమే తెలుసు. వాళ్ళెవరో తెలియదు, మంత్రం తెలియదు, తంత్రం తెలియదు. కానీ నమ్మకంతో అక్కా బావ అనగానే సింహం పక్కకి వెళ్ళిపోయేది, చిన్న కుందేలు పిల్ల వెళ్ళినట్టుగా. అది విశ్వాసం. అంత విశ్వాసం ఉంటే మనల్ని ఈ వర్షాలు కానీ ప్రమాదాలు కానీ ఏమీ చెయ్యవు. పరాశర సంహితలో ఒక గొప్ప శ్లోకం ఉన్నది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. ఇది మంత్రం, ఇది జపం చేస్తే నాకు కష్టం రాదు అనుకుని బయలుదేరు. ఇక నీకు ఆ మంత్రం వల్ల నష్టం రాదు, కష్టం రాదు. ఇది మంత్రం. ఓం నమ శివాయ అన్నాడు, ఇదేనా మేము రోజు అనుకుంటున్నాం కదా అనుకోకు. మా గురువుగారు ఉపదేశించారు ఇదే మంత్రం అని భక్తితో జపిస్తే ఆ మంత్రం నీవు నమ్మకంతో చేసే కొద్దీ రక్షిస్తుంది. మననాత్ త్రాయతే ఇది మంత్రం. ఎంత మననం చేస్తే అంత రక్షిస్తుంది. మంత్రం మీద అంత నమ్మకం ఉండాలి. తీర్థే, అలాగే తీర్థయాత్రలకు వచ్చినప్పుడు ఇది తీర్థస్థలం, మా గురువుగారు చెప్పారు ఉజ్జయిని, ఇది కాశీ, ఇది అవంతి, ఇలా అనుకో, నమ్మకంతో రా. ఆ క్షేత్రం మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అంత ఫలిస్తుంది. తీర్థం అంటే ఇది కూడా. చేతిలో తీర్థం పోసినప్పుడు ఆఖరిన అచ్చకస్వామి, ఇది తీర్థం, నీళ్లు కావు లేక పంచామృతాలు కావు, ఇది తాగితే నాకు శుభాలు కలుగుతాయి అని. అలా తాగు భక్తితో వెంటనే రోగాలు పోతాయి, ఆయువు పెరుగుతుంది. నమ్మకం ఉండాలి. తర్వాత ద్విజే, నీ పురోహితుడి మీద కూడా నమ్మకం ఉండాలి. మా పురోహితులు వారు మాకు ముహూర్తం పెట్టారు, ఆయన పెళ్లి చేయిస్తే బాగుంటుంది, ఆయన ఏం చేసినా శుభం అని నమ్మాలి. దిక్మాలాడా, పురోహితుడా, రే ఇలా రారా ఇలా అనకూడదు. స్నేహితుడైనా సరే ద్విజుణ్ణి కాసేపు గౌరవించాలి. దైవే, దేవుడి మీద, నీ ఇష్టదేవత మీద, నీకు ఎవడంటే ఇష్టమో ఆ రూపాన్ని నమ్మికులు. నా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకే కష్టం రాదు అనుకుంటే కష్టం రాదు, వస్తుందంటే వస్తుంది. దైవజ్ఞే, జ్యోతిష్కుడి మీద కూడా అంతే. వాడు ముహూర్తం పెట్టాక మళ్ళీ పక్కవాడి దగ్గరికి వెళ్ళకూడదు. మా పంతులు గారు ముహూర్తం పెట్టారండి, కానీ ఇంతలో మీ నెంబర్ దొరికిందండి పద్మాకర్ గారు, ఆయన పెట్టిన ముహూర్తం మంచిదేనంటారా? మళ్ళీ వీడయ్యాక ఇంకొకరిని, ఎవడు దొరికితే వాడు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగచ్చు అనమాట, దొరికింది ఫోన్ అని. ఇలా ఎంతమందిని అడగడం వల్లే నీ ముహూర్తాలు ఇలా తగులుడుతున్నాయి అనకూడదు. కానీ కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఒక జ్యోతిష్కుడు ఒక ముహూర్తం పెడితే వాడిని నమ్ము, వాడు వెంటపడు, వాడు పెట్టిందే నిజం, ఇంకెవ్వండి 100 మందిని అడక్కు. వాడి మీద నమ్మకం వల్లే ఆ ముహూర్తం తగిన ఫలితం ఇస్తుంది. భేషజే, వైద్యుడు కూడా అంతే. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు మందు ఇస్తే ఈ మందు నిజమైన మందు అనుకో. అవిశ్వాసంతో తిన్నావా కొంప ముంచుతుంది, విశ్వాసంతో మింగావా రోగం తగ్గిస్తుంది. గురువు, మీ గురువుగారిని కూడా అంతే. మా గురువు కంటే గొప్ప పండితుడు లేడు, మా గురువే మంత్రవేత్త అనుకోవాలి. పక్కవాళ్ళ గురువులు అందరూ మంచివాళ్ళంట, మన గురువుగారి దగ్గర ఏమీ లేదట అంటాడు వీడు, అందుకే నాశనం అయిపోతాట. అంటే మీలాంటి జ్ఞానుల గురించి నేను చెప్పట్లా, అలాంటి అజ్ఞానుల గురించి. గురువు మీద ఎక్కువ విశ్వాసం ఉండాలి వీటన్నిటికంటే కూడా. గురువుని నమ్మిన వాడికి అసలు ఏ కష్టము రాదు. ఇంక ఎవరిని నమ్మినా నమ్మకపోయినా గురువుని నమ్మితే ఆ గురువు మీద ఉన్న విశ్వాసం వల్లే ఈ జన్మలోనే తరిస్తాడు. అదృశీ భావన, నీకు ఎటువంటి భావన ఉంటుంది, నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే సిద్ధిర్భవతి తాదృశీ, అంతలా సిద్ధి నీకు లభిస్తుంది. నీ నమ్మకం ఎంత ఎక్కువ ఉంటే నీకు సిద్ధి లభిస్తుంది. లేకపోతే అడవిలో నడుస్తున్న ఈ పిల్ల మీ అక్క బావ గొప్పవాళ్ళు వాళ్ళని తలుచుకుంటే నీకు కష్టం రాదని అమ్మ చెప్పిన మాట మీద నమ్మకంతో సింహం రాగానే అక్క బావ అనగానే సింహం వెళ్ళిపోయింది, పులి వెళ్ళిపోయింది, దర్జాగా వెళ్ళిపోయింది ఈ బాబా. అడవుల్లో ఎటువంటి పాములండి. శ్రీశైల అరణ్యాల్లో ఇష్టకామేశ్వరి దగ్గరికి వెడుతుంటే ఇంత పెద్ద పడగతో ఒక పాము నా పక్క నుంచి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పటి మాట చెబుతున్నాను, 1970
ఐదో నాలుగో గుర్తులేదు, అంతకాలం నాటి మాట. ఆనాడు ఒక భయంకరమైన సర్పం పక్క నుంచి పెడితే అది పుట్టలో దూరడానికి 5 నిమిషాలు పట్టింది. ఇంత పెద్ద లావుగా ఇంత పడగతో జయ్యని విమాన వేగంతో వెళ్ళిపోతే అంతసేపు పట్టిందంటే అది ఎంత చుట్టతో వెళ్ళిందో ఆలోచించండి, ఎంత పావుందో. అటువంటి పావును చూసి కూడా నా గుండె ఆగిపోకుండా బతికానంటే, మా నాన్నగారు శ్రీశైలారణ్యాల్లో ఈశ్వరుడు ప్రత్యక్షంగా ఉంటాడు, అక్కడ నీకు ఏ జంతువు కనపడినా అవన్నీ ప్రమథగణాలే. కాశీఖండంలో చెప్పారు కదా, శ్రీశైలారణ్యాలలో చెంచు వాళ్ళంతా సిద్ధయోగులు, అక్కడ బోయి వాళ్ళంతా, అక్కడ కనిపిస్తున్న ట్రైబల్ వాళ్ళంతా యోగులు, అక్కడ పాములు సింహాలు ఇవన్నీ కూడా ప్రమథగణాలు, వాటిని చూచి నువ్వు భయపడకు, అక్కడున్న రాళ్ళన్నీ అద్భుతమైన శివలింగములు. ఇంత సుస్పష్టంగా కాశీఖండంలో చెప్పారు, అది మా నాన్నగారు చెప్పారు, నమ్మాం. అందుకే ఆ పామును చూస్తే వాసుకి వెడుతున్నాడేమో లేక కుముదుడు వెడుతున్నాడేమో అనిపించింది, కానీ భయం కలగల. భయం కలిగితే గుండెకి చచ్చిపోతాం. పిరికి వాడు రోజు చస్తాడండి. ఏమవుతుంది, ఒకవేళ ఇంట్లో కష్టం వచ్చింది, ఈ క్షణంలోనే ఏదన్నా ఒక వార్త వస్తే నువ్వు ఏడుస్తూ కూర్చుంటే పని అవుతుందా? మా ఆవిడికి కష్టం వచ్చింది, మా పిల్లలు చంపేస్తున్నారు, తిట్టేస్తున్నారు, నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అక్కడ నిన్ను ఎవడు రక్షిస్తాడు? నువ్వు నిజంగా నీ శివుణ్ణి నమ్ముకుని నా భార్యకే కష్టం రాదు, నేను ఈ భగవంతుణ్ణి ధ్యానిస్తాను అనుకో, క్షణంలో తగ్గకపోతే అడగండి, నేను నమ్మి చెబుతున్నాను. మీకు ఏదన్నా ఒక్కోసారి ఫోన్లు వస్తాయి, ఏం చేస్తారు ఒకవేళ నిమిషంలో ఏడిస్తే? ఇది పోతుంది, అది పోతుంది, మోక్షం రాదు, అక్కడికి నువ్వు వెళ్ళలేవు, మధ్యలో ఏడుపు మిగులుతుంది. అందుకని జ్ఞానులు సర్వం విడిచిపెట్టి దీక్షతో వస్తారు. ఆ పిల్లను చూసి నమ్మవలసింది అదే. ఆ పిల్ల నడుస్తుంటే మధ్యలో పెద్ద పెద్ద పాములు వచ్చాయట, ఆ పాములు చూడగానే వెళ్ళి అక్క బావా చిత్రం, ఆ పాము కూడా ఆనందంగా వెళ్ళిపోయేది. ఇలా పిల్ల నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ శ్రీశైలం వచ్చేసింది. తీరా అక్కడికి వచ్చాక మా అక్క ఎక్కడుంటుంది, బావ ఎక్కడుంటాడో తెలియదు ఆవిడికి. కనిపించిన వాడిని మా అక్క ఎక్కడుంటుంది, బావ ఎక్కడుంటుంది అని అడిగేది. ఆ రోజులు అంతా సంస్కృతంలో మాట్లాడేవారు వాళ్ళు. పక్కపక్కనవి మీ అక్క పేరు ఏమిటి అంటే భ్రమరాంబండి మా అక్క, ఓహో పైన ఉంది అన్నారట. ఆ పైకి వెళ్ళి చూస్తే గుడి గుళ్ళో విగ్రహం. కాదండి, మా అక్క మాట్లాడుతుంది, నాలాగే ఉంటుంది, మా అమ్మ చెప్పిందిగా అంది. లేదే, భ్రమరాంబ అంటే ఈవిడే, మరి మీ మాట్లాడే భ్రమరాంబ అనే పేరు కలిగిన అక్కెవరో మాకు తెలియదే అన్నారు వాళ్ళు. పోనీ మా బావ అదిగో అక్కడ ఉన్నాడు అనగానే మళ్ళీ అక్కడికి వస్తే ఇంత లింగం. ఈవిడికి మతమైంది, అక్క బావ అంటే మళ్ళా మాట్లాడతారనుకుని వస్తే తీరా చూస్తే విగ్రహ రూపం లింగ రూపంలో కనపడుతున్నారు. అమ్మ అబద్ధం చెప్పదు, వీళ్ళు మాట్లాడటంలా ఎలా, ఎవరిని అడిగినా వేళాకోళం చేస్తున్నారు, పిచ్చి పిల్ల పారిపోయి వచ్చింది పిచ్చిది అనుకున్నారట. అప్పుడు ఆ పిల్ల పడింది బాధ, మా అక్క బావ అనుకుని వచ్చాను, తీరా కనపట్లేదు, ఇక నేను బతకలేనని వెంటనే ఆ శిఖర దర్శనం దగ్గరికి వెళ్ళి గోపురం మీద నుంచి కిందకు దూకేసిందిట. మా అక్క బావ కనపడకుండా ఇంటికి వెడితే అవమానం అని అదన వాటి ఇందాక చెప్పింది. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అని ఎరుకగా వచ్చే ఆ చిట్టి తల్లి, తన వారి కోసమై అల్లాడి మల్లాడి కన్నీటి ధారగా గిరిగోపురం వెక్కి దూకింది, ఆహా ఆదుకొన్నారుగా ప్రత్యక్ష దైవాలు భ్రమరమల్లీసులు భ్రమరాంబామల్లీసులు. భ్రమరాంబ మా అక్క మా బావ మల్లన్న అనుకుంటూ వచ్చి ఏడ్చి తన వాళ్ళు కనిపించక కొండపైకెక్కి కిందకి చటుక్కుని దూకితే అప్పుడు చావనిస్తాడా, చచ్చినట్టు వస్తాడు దేవుడు. రక్షించకేం చేస్తాడా చిన్నపిల్ల భక్తికి. ఒక్క దెబ్బకి ఇలా కిందకి దూకుతున్నామని ఆది దంపతులు అర్ధనారీశ్వరులై రెండు చేతులు చాచి పట్టుకుని ముద్దు పెట్టుకుని కూడా వచ్చారు. హరహర మహాదేవ శంభో శంకర. ఆ తర్వాత ఆమెని ఆ ప్రాంతాల్లో కాసేపు తిప్పి ఇక అమ్మ దగ్గరికి వెడదామన్నారట. అలాగేనండి. ఈలోపు అక్కడ వాళ్ళ అమ్మ అనవసరంగా అక్క బావ అని చెప్పానేమో, ఈ పిల్ల ఇంట్లోంచి అక్కడికే వెళ్ళిపోయి ఉంటుంది, అడవి ఒంటరిగా ఎలా వెళ్ళిందో అని ఏడుస్తూ కూర్చుదట. దురదృష్టం అంటే ఇలా పీడిస్తుంది ఏంటి నన్ను. పెళ్ళయిన వెంటనే కొద్ది రోజులకే భర్త పోయాడు, పోయినా ఏదో ఈ పిల్ల పుట్టింది, దీన్ని చూసుకుంటూ బతుకుతున్నాను, ఇప్పుడు ఈ పిల్ల కూడా పోతుందా అని ఏడుస్తుంటే ఇంతలో పిల్ల నవ్వుకుంటూ వచ్చేస్తుంది. అటు ఇటు మధ్యన మాట్లాడుతుంది ఎవరితోటో, ఏమిటే వెర్రిగా అటు ఇటు నవ్వుతూ మాట్లాడుతున్నావు ఉంది వాళ్ళమ్మ. ఎక్కడికి పోయావు అంటే ముందు అక్కాబావాల దగ్గరికి వెళ్ళానందిట. అక్కాబావ ఎవరే బాబు, నువ్వు చెప్పావు కదమ్మా శ్రీశైలంలో అక్కాబావ ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఏరి ఇదేంటి ఇప్పటిదాకా నవ్వుతూ మాట్లాడుతున్నది, ఇదిగో ఈ పక్క అక్క ఈ పక్కన బావ, ఏరి అక్క బావ అంటుంది వీళ్ళమ్మ. వీళ్ళమ్మకు కూడా కనబడిపోతారు ఇటు వాళ్ళు మరి. ఈ పిల్లకి కనబడి బుధం మీద చెయ్యేసి తీసుకొస్తూ మాట్లాడుతూ ఉంటే ఆనందంగా వాళ్ళతో ఎగిరి గంతులేస్తోంది. పాపం పిచ్చి తల్లికి కనపట్లేదు, ఈ పిచ్చి తల్లికి మాత్రం కనపడుతుంది చిట్టి తల్లికి. అప్పుడు కాసేపటికి వెలిగింది ఆవిడికి, ఇప్పుడు నాకు అర్థమైందమ్మా, అక్కా భవాని హాస్యానికంటే నమ్మేవు పరమేశ్వరుడు జగన్మాత పార్వతీ అత్యంత కరుణాస్వరూపులు. చిన్నపిల్ల మాటకి ప్రసన్నులై ఆదరించి ఇక్కడ దాకా వచ్చారు. మేము నమ్మకం లేని వాళ్ళం చెబుతాం తప్ప, అందుకే మా పాపిష్టి కళ్ళకి కనపట్లేదని ఏడ్చి కళ్ళకు అద్దుకొని, మహాత్ములారా నా తల్లికి కనిపించారు నాకు కూడా కనిపించకూడదా అని ఏడ్చింది. అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమై వారిద్దరిని తమలో కలిపేసుకున్నారు. ఇప్పటికి కూడా కర్ణాటకలో మహాబలిలింగం అనగా రావణాసురుడు తీసుకొచ్చినటువంటి ఆత్మలింగం ఉందే గోకర్ణక్షేత్రం, అక్కడ ఈ చిన్నపిల్ల వాళ్ళ తల్లి చిన్నలింగంలో పిల్లల తల్లి పిల్లలింగం అద్దిలో పిల్లలుందనమాట, పెద్దలింగంలో తల్లి, ఆ రెండు లింగాల రూపంలో వాళ్ళు వెలిశారు. చాలా ఆశ్చర్యకరమైన కథ అన్నమాట. శాశ్వతంగా లింగరూపం ధరించారు వాళ్ళు. ఎంతోమంది మహానుభావులు ఆ పార్వతీ పరమేశ్వరుని నమ్మారు. శ్రీశైల మల్లికార్జునుడిని భ్రమరాంబాదేవిని ప్రత్యక్షం చేసుకుని వాళ్ళు కూడా దేవతలయ్యారు. ఇది రెండవ జ్యోతిర్లింగం మల్లికార్జున లింగం, ప్రత్యక్ష దేవత ఆయన. నేను చెప్పానుగా వాళ్ళు వీళ్ళు గురించి కాదు, నేనే ప్రత్యక్షం చేసుకుని నేను నమ్మి నేను చూశాను నేను దర్శించాను, నాకు ఆ నమ్మకం వల్లే ఇవాళ ఈ ఇంత పీఠాన్ని స్థాపించామంటే గుళ్ళు కట్టగలిగామంటే, ఇంతమంది మహానుభావులైన మీలాంటి వాళ్ళకి అంతో ఎంతో పురాణం చెప్పగలుగుతున్నామంటే, ఈ పండితులంతా రాగలుగుతున్నారంటే, ఈ వ్యవస్థ అంతా వస్తుందంటే సంపూర్ణంగా ఆ శ్రీశైల మల్లికార్జునుడి కృప. పౌర్ణమాసీ దినే తత్ర పార్వతీ గచ్చతి ధ్రువం, ప్రతి పూర్ణిమకి పార్వతి రూపం ధరించి శ్రీశైల మల్లికార్జునుడి దగ్గర గడుతుంది. అమావాస్యాదినే శంభు స్వయం గచ్చతి తత్ర, అమావాస్య నాడు శివుడు వెడతాడు. అందుకే అసలు మీకు అన్ని జ్యోతిర్లింగాల్లోనూ అమావాస్యకి పూర్ణిమకి మాత్రం వీలుంటే దర్శనం చేసుకోండి. నన్ను అడిగారు కొందరు అమావాస్య నాడు అభిషేకం ఏమిటని, ఇప్పుడు అర్థమైందా, అమావాస్య నాడు శివుడు ఎడతాడు జ్యోతిర్లింగాల దగ్గరికి. అందుకని ఇక్కడ అమావాస్య నాడు రాత్రిపూట అభిషేకంలో పెట్టడంలో రహస్యం అది. అసలు శివుడికి రాత్రి పూజ ఎక్కువ ఇష్టం పగటి పూజ కంటే. అందులో అమావాస్య నాడు శివుడు వస్తాడు జ్యోతిర్లింగం ఎక్కడున్నా సరే తన స్వరూపంతో, ఏం శివుడు లేడని కాదు, సంపూర్ణముగా శివుడు తన శక్తితో వస్తాడు. అదే పూర్ణిమ నాడు అమ్మ వస్తుంది. అందువల్ల అమ్మని చూడాలంటే పూర్ణిమ నాడు, శివుణ్ణి చూడాలంటే సంపూర్ణంగా అమావాస్య నాడు జ్యోతిర్లింగాలన్న చోటుకి వెళ్ళాలి. అందులో మల్లికార్జునుడు మనకి దగ్గర ఉన్నాడు కనుక అలాంటప్పుడు వెడితే ఎంత పుణ్యమండి. ఇది అత్యంత పవిత్రమైనది, సమస్త కిల్బిషాలని పాపాలని తొలగిస్తుంది, దోషాలని. ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్టారోగ్యమేవచ అభీష్టఫల సిద్ధిశ్చ జాయతే నాత్ర సంశయ అన్నాడు. ఈ కథ వింటే ఇంకా జ్యోతిర్లింగాన్ని చూస్తే అటువంటి వాడికి ధనం ధాన్యం ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఇంట్లో వేళకింత భుక్తి, ఆ తర్వాత ముక్తి రావాలి. ఒకేసారి ముక్తి అంటే కష్టం కనుక అనుకున్న కోరిక తీరుతుంది. నా అత్ర సంశయ అంటే ఇక్కడ ఏ సందేహం లేదు, దీన్ని నమ్మండి, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అని చెప్పేశాడు ఆయన. ఈ జ్యోతిర్లింగం దర్శనాత్ సర్వసుఖదం కథితం లోకహేతవే, లోక కళ్యాణం కోసం నేను చెప్పాను, దాన్ని దర్శించితే సకల శుభాలు వస్తాయి, సుఖమిస్తుంది. ఇక మూడవ కథ చెబుతున్నాను అనగానే వాళ్ళు పొంగిపోయి గురువుగారి పాదాలు గట్టిగా పట్టేసుకుని, గురువుగారు ఈ జ్యోతిర్లింగాల గురించి నువ్వు చెబుతూ ఉంటే హృదయం పొంగిపోతుంది, మేము అక్కడికి ఈ క్షణమే వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ 12 జ్యోతిర్లింగాల గురించి విన్నాక అప్పుడు మనందరం కలిసి ఒక టూర్ పెట్టుకుందాం. వాళ్ళు అన్నమాట అండి, నాకు ఆశ్చర్యం, 2 జ్యోతిర్లింగాలు విన్నారట, వెళ్ళిపోవాలనిపించిందట నైమిషారణ్యం నుంచి అన్ని చోట్లకి, కానీ మధ్యలో లేచి వెళ్ళకూడదు కనుక 12 జ్యోతిర్లింగాల గురించి నువ్వు చెప్పాక నీ ఆధ్వర్యంలో నీతో కలిసి ప్రయాణం చేస్తాం, 3వ జ్యోతిర్లింగం చెప్పన్నారు. జ్యోతిషాంచ కథాం శ్రుత్వ తృప్తిర్నైవ ప్రజాయతే, ఎంత విన్నా ఇంకా తృప్తి కలగట్లా, ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది. తస్మాత్వం హి విశేషేణ కృపాం తుల్యాం ప్రభో, కృపాం కృత్వ అతుల్యాం ప్రభో అన్నారు. సాటిలేని కృపతో మా మీద ఈ కథలు చెప్పు, ఇంకా ఇంకా విశేషాలు చెప్పు అనగా ఇప్పుడు మూడవది చెబుతున్నా అన్నాడు. ఆ మూడవ లింగ ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్నాం. మూడవది ఏమిటి? అది ఉజ్జయిన్యాం మహాకాళం. ఈ ఉజ్జయిని క్షేత్రంలో మహాకాళుడు అనే పేరుతో ఉన్నాడు. లింగం గనక నపూంసక లింగం గనక మహాకాళం అన్నారన్నమాట. లింగానికి విశేషణం ఈ మహాకాళం. ఇది ఒక అద్భుత కథ. ముందు అసలు ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలి. కృతయుగ ఆరంభకాలంలో మొట్టమొదట మహాకాళుడు అనే పేరుతో ఈశ్వరుడు ఇక్కడికి వచ్చి, ఇక్కడున్న శ్మశాన స్థలం, ఇప్పుడు గుడి ఉంది కదా, గుడి పక్కనే శ్మశానం, అక్కడ చాలా కాలం ఉన్నాడు ఆయన శ్మశానవాసి. ఎవడన్నా కాలిపోతే ఆ బూడిద ఒళ్ళంతా పూసుకుంటాడు ఆయన వాడిని అనుగ్రహించడానికి. అందుకే శంకరాచార్యుల వారు చితాభస్వాలేపో గరళమశనం దిక్పటధరహ జటాధారీ కంఠే భుజగపతిహారి పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానిత్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అని ప్రారంభంలోనే చితాభస్మాలేపహ అని ఆయన గురించి చెప్పాడు. కాష్టంలోని బూడిదని ఒళ్ళంతా మనం పౌడర్ పూసుకున్నట్టు పూసుకునేవాడు ఆయన చచ్చిన వాడిని అనుగ్రహించడానికి. వాడిని అందరూ అసహ్యించుకుంటారుగా, బతికున్నప్పుడు అందరూ గౌరవిస్తారు, బతికున్నప్పుడు వాడితో ప్రయోజనం ఉంటుంది కనుక వాడి డబ్బు తిని వాడు కూడా తిరిగి వాడిని గొప్పవాడు గొప్పవాడని పొగిడిన వాడే. చచ్చాక ఒక్కడు కూడా వస్తాడండి, పెళ్ళాన్ని రాదు, బిడ్డలు రారు, కూడా ఉన్న శిష్యులు రారు, ఎవరూ రారు. పోయాడో సన్నదిరి పోయింది అనుకుంటారు. పోనీ అనపోయినా ఏడ్చినా వాడితో పాటు కూడా శ్మశానానికి వెళ్ళాలంటే అదో భయం. కానీ ఒక్క ఈశ్వరుడు కరుణాస్వరూపుడు కనుక, అయ్యో పాపం రారా నాయన నా దగ్గరికి రా, నా దగ్గరికి రావాలంటే నువ్వు నాకు ఉపయోగపడాలి, ఉపయోగపడాలంటే నీ వల్ల కాదు చచ్చావు కనుక బతికొండగలకు ఉపయోగపడవు అంటే చచ్చిపోయాక నీ బూడిదని నేను పూసుకుంటే అప్పుడు నీ శరీరం నాకు సుగంధ ద్రవ్యం అయిపోయింది కనుక, ఆలేపం అయ్యింది కనుక నీకు నీ శరీరాన్ని నాకు సమర్పణ చేసిన పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం వల్ల నా లోకానికి వస్తావు అని ఆ చచ్చినవాడి చితాభస్మాన్ని తనకు పూసుకుంటున్నాడు. ఈ ఇంతకంటే కరుణ ఎవరికి ఉంటుందండి? ఇంతమంది దేవతలు ఉన్నారు, ఎవరైనా చచ్చిపోయిన వాడు మొహం చూస్తున్నారా? కానీ శివ, నువ్వు మాత్రం శరీరం విడిచిపెట్టాక నా బూడిదని వేడిగా ఉన్నా సరే పట్టించుకోకుండా ఒంటికి పూసుకుని నన్ను అనుగ్రహిస్తున్నావు, అందుకే శంకర నిన్ను బోలిన దైవం ఉన్నారా అన్నారు వేదవ్యాసుల వారు. ఆయన కరుణ గురించి తలుచుకున్నప్పుడల్లా మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మరణానికి తర్వాత కూడా అనుగ్రహించే దేవుడు ఆయన. అందుకే శివుడు అసలైన మంగళుడు ఆయన. బతికుండగా మనల్ని అనుగ్రహించేవాడు మంగళదేవత అవడు, చచ్చాక కూడా మనల్ని అసహ్యించుకోకుండా చేరదీసేవాడు మాత్రమే మంగళదేవుడు అవుతాడు. ఆయనకి మాత్రమే శివుడు శంకరుడు అని పేర్లు ఉండడానికి అసలు కారణం అది. ఆ మహానుభావుడి దివ్యక్షేత్రం ఇది. ఒకప్పటి మాట, పూర్వం ఈ ఉజ్జయిని అనే పట్టణంలో మహాకాళుడు కాష్ఠాల దగ్గర తిరుగుతున్న రోజుల్లో ఆయనకి గుడి లేదు, లింగరూపంలో లేడు ఆయన. కృతయుగంలో ఇక్కడ బ్రాహ్మడు పుట్టాడు, భృగు వంశంలో పుట్టాడు, భృగు మహర్షి యొక్క వంశంలో పుట్టాడు. భార్గవులు అంటారు భృగు వంశస్థులందరినీ. ఏమంటారు? భార్గవులు. శ్రీవత్స గోత్రులు వీళ్ళంతా అన్నమాట. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద కుడివేపున శ్రీవత్సము అని ఒక పుట్టుమచ్చ ఉంది, లాంఛనం. ఈ లాంఛనం నుంచి పుట్టాడు భృగువు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మ తపస్సుతో మెప్పించి, బ్రహ్మని తన తపస్సుతో మెప్పించి బ్రహ్మ కడుపులోకి వెళ్ళి మనస్సు నుంచి వచ్చాడు కాబట్టి బ్రహ్మ మానసపుత్రుడు అయ్యాడు. కాబట్టి మొదట పుట్టింది మాత్రం శ్రీవత్స లాంఛనం నుంచి. అందుకే విష్ణువుని తన్నగలిగాడు. ఇంకోటి ఎవడన్నా వెళ్ళి వక్షస్థలం మీద తన్నగలడా? తన్నితే బతుకుతాడా? ఒక్క భృగు మహర్షి త్రిమూర్తుల్ని పరీక్షించడానికి వెళ్ళి ఎడంకాలతో విష్ణు వక్షస్థలం మీద లక్ష్మీస్థానం మీద తన్ని బతికాడంటే ఒక్కే కారణం, విష్ణువు కొడుకు కాబట్టి. మన పిల్లలు మనల్ని తనితే మనం క్షమిస్తాం, బయటపడి తంతే తంతాం. ఏమంటే లింగయ్య గారు అంతేనా? మన పిల్లలు కదా, వాళ్ళు ఏం చేసినా మన పిల్లలు ముచ్చటది. మా అబ్బాయి అండి బలే తన్నాడండి, ఆహాహా. అమ్మాయి తన్నితే ఆ కాలికి బంగారంతో పట్టాలు చేయిస్తాం, మన దగ్గర ఏమీ లేకపోయినా గొట్టాలు లేకపోయినా. అంత ప్రేమ పిల్లలంటే. ఆయన పరమాత్మ అందరినీ ప్రేమిస్తాడు. శివకేశవులు ఇద్దరికీ అభేదం, అది గుర్తుపెట్టుకోండి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, ఒకే నాణ్యానికి బొమ్మ బురుసులు లాంటి వాళ్ళు వాళ్ళు. ఆ పరమాత్ముడు రెండు రూపాలతో ఈ జగత్తుని పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, కరుణాస్వరూపుడు. అజ్ఞానులు భేదం పాటించి కొట్టుకు చచ్చిపోతారు. ఇంతకీ చెప్పొచ్చేది అంతటి భృగు మహర్షి శ్రీవత్స సగోత్రుడు శుక్రాచార్యుడు వంటి పిల్లల్ని చాలామందిని కన్నాడు. అందులో ఒకడు పేరు భార్గవుడు, చాలా గొప్పవాడు. రోజు ఈ ఉజ్జయినికి వచ్చి ఇక్కడ మకాం పెట్టి ఓ చిన్న గుడిసె వేసుకుని ఇక్కడున్న పౌరులకి సంస్కృతం అవి నేర్పుతూ, వేదాలు వేదాంగాలు అన్నీ నేర్పుతూ, పరమశివ పూజా ధురంధరుడు బ్రహ్మ ద్వారా శివమంత్రం పొందాడు, నారదుని ద్వారా శివపూజా రహస్యాలు తెలుసుకున్నాడు, నందీశ్వరుడి ద్వారా శివుడికి ఏది ఇష్టమో ఏది అనిష్టమో తెలుసుకున్నాడు. అందుకని ఒక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించుకునేవాడు. అది కూడా శివలింగం రాతితో తెచ్చుకోలేదట, పరా పార్థివీం ప్రత్యేకం మూర్తిం పూజయామాసవై ద్విజగా. పృథివీ అంటే భూమి, పృథివ్యా ఇదం పార్థివం అంటే భూ సంబంధమైనది, భూమి మీద ఉన్న మట్టితోటి ఒక ముద్ద చేసి నీళ్లు కలిపి దాన్ని లింగంగా తయారు చేస్తే పార్థివలింగం అంటారు. పార్థివలింగం అంటే మట్టిలింగం. అలా ఒక పార్థివలింగాన్ని తయారు చేసి రోజు పూజించేవాట. ఎలాగా? ముందు అగ్ని వెలిగించి, దీపారాధన లేకుండా ఏ పని చేయకూడదు. అందుకే మన బ్రహ్మగారు రోజు ఏం చేస్తున్నారు, కశ్యప ప్రజాపతి గారు ఒక దీపారాధనం కురియాత్ అని అక్కడ ఆయనకు తోచిన వేదమంత్రం ఒకటి చదివేసి టక్ టిక్ అని వెలిగించి అప్పుడు దీపాన్ని పూజించాక పూజ చెయ్యాలి. అగ్ని లేనిదే, జ్యోతి లేనిదే ఏ పని చేయకూడదు. జ్యోతిర్లింగాలన్నింటిలో అగ్నిస్వరూపమే కదా అవి. అగ్నిస్తంభంలోంచి వచ్చిన శక్తినే అన్ని జ్యోతిర్లింగాల్లో కొంచెం కొంచెం పెట్టాడు. అగ్ని శవాలు మొదలైన చెత్తని భస్మం చేస్తుంది. శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు, మన పాపములనే చెత్తని భస్మం చేస్తాడు. చచ్చిపోయాక కుళ్ళిపోయే శరీరాన్ని అగ్ని భస్మం చేస్తోంది. శివుడు మనం బ్రతికుండగా చేసిన పాపాలతో చెత్త కింద మారిపోయిన మన శరీరంలో ఉన్న పాపాలన్నీ బూడిద చేస్తాడు. అంచేత అగ్ని అన్ని రకాలుగా శుభం. ఒక్కసారి దీపం ఆరిపోతే కటిక చీకట్లో ప్రతివాడికి ఎక్కడేముందో తెలియదు, భయం కలుగుతుంది. చీకటి అంటే ఎందుకు భయం అంటే కనపడటం లేదు గనక అన్నారు. కనబడితే నీకు భయం లేదుగా, కనబడినప్పుడే ఈ భయం అంతా. అయ్యి బాబా, చీకట్లో అక్కడ పాముందో లేకపోతే ఇంకోటి ఉందో లేకపోతే అసలు ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియదు, అసలు పగటిపూటే కళ్ళదోళ్ళు అయితే కనపడలేదు, రాత్రిపూటేం కనబడుతుందని ఇలా ముక్కు మీద కళ్ళదోడు పెట్టుకుని నానాయతన పడిపోతున్నారంటే చీకటిలో నీకేది కనపడడం లేదు. ఆ చీకటిని తొలగించి కనబడేలా చేసేవాడు శివుడు. ఈ లౌకికమైన చీకట్లే కాదు, అజ్ఞానం అనే చీకట్లని పోకార్చి తొలగించి ఒక విజ్ఞానం అనే మార్గంలో నడిపేటటువంటి పరమాత్ముడు ఆ జ్యోతిస్వరూపుడు. కనుక ఆయన్ని పూజించాలంటే ముందు దీపారాధనం కురియాత్. మనకి పరాశర సంహితలో ఒక శ్లోకం ఉంది, భో దీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్త్వాం స్థాపయాం యద్య మదజ్ఞానమపాకురు. ఇది పరాశరుడు రాసిన శ్లోకం. ఓ దీపమా, పరబ్రహ్మస్వరూపుడు వినువు, అందరి హృదయాల్లో ఉంటావు, అందుకే నిన్ను ఇక్కడ స్థాపిస్తున్నాను. మద అజ్ఞానం అపాకురు, నా అజ్ఞానం అనే చీకటిని తొలగించు. నిన్ను వెలిగించాను, దీపం రాగానే వెలుతురు వస్తుంది, నాలో అజ్ఞానం అనే ఓ చీకటి ఉంది, దీన్ని తొలగించు అని ఆ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం చెప్పకుండా పూర్వం దీపారాధన చేసేవారు కాదు. ఇది ఇది కాకుండా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఇలా దీపానికి ఎన్ని శ్లోకాలు ఎన్ని విశేషాలు ఉన్నాయో, రకరకాల గ్రంథాలలో రకరకాల శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా దేవతార్చనలో దీపం వెలిగించకుండా ఏ పని చేయకూడదు. మంది దీపం వెలిగించే సంస్కృతి, దీపాలు అర్పే జాతి కొన్ని, కొవ్వొత్తులు వెలిగించి పుష్యను అర్పేయటం, దరిద్ర పుట్టినరోజులు అవి. అవి పుట్టినరోజులు కాదు, గిట్టే రోజులు అవి, అవి వాళ్ళ కర్మ. అందువల్ల ఈయన ఏం చేసేవట్ట, అగ్నియాధాన సమాయుక్త శివ పూజారత సదా. ముందు అగ్నిని అక్కడ వెలిగించి ఆ తర్వాత నిత్యాగ్ని